ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మనం ఉన్నాం కదా, ఇందిరాగాంధీకి మనం ఉన్నామో లేమో తెలుసా? ఇందిరాగాంధీకి నువ్వు ఉన్నావని తెలీదు, కానీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మనం బతికున్నాం కదా. అలాగే శ్రీకృష్ణుడి యొక్క వైకుంఠంలో మనం కూడా బతికి ఉండొచ్చు, కానీ మనము శ్రీకృష్ణుడికి తెలుస్తామా తెలియదా అన్నది మాత్రము క్వశ్చన్ మార్కే. ఏ అర్చయంతి సదాగేహే శాస్త్రం భాగవతం నరా ప్రీణితాస్తేస్తు విభుదా యావదాభూత సంభ్రమం. ఎవరో తే తన ఇళ్లలో భాగవత శాస్త్రమును పూజిస్తారు, వాళ్లు ఒక కల్పము వరకు సంపూర్ణ దేవతలకు తృప్తినిస్తారు. శ్లోకార్థం శ్లోక పాదం వా వరం భాగవతం గృహే శతశోధ సహస్రైశ్చాకిమన్యే శాస్త్ర సంగ్రహై. ఈ భాగవతం యొక్క ఒక్క శ్లోకాన్ని ఎవరైతే తమ ఇంట్లో రాసి పెట్టుకుంటారో సమస్త శాస్త్రములు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే. అంటే అర్థం ఏంటి, సమస్త శాస్త్రములు ఎలా జీవించమని చెప్తున్నాయో భాగవతంలోని అర్ధ శ్లోకం మీరు రాసుకుని దాన్ని ఆచరిస్తే చాలు. మీరు ప్రపంచంలో ఉన్నటువంటి స్క్రిప్చర్స్ అంటే అర్థమైంది కదా, మహామహులు రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టినట్టే. నయస్య తిష్టతే శాస్త్రం గృహే భాగవతం కలో నతస్య పునరావృత్తి యామ్యత్ పాశాత్ కదాచన. ఈ కలియుగంలో ఈ భాగవత శాస్త్ర పుస్తకము ఎవరింట్లో అయినా లేకపోతే ఖచ్చితంగా వాడు మృత్యువుని దాటలేడు. అంటే ఏంటి, ఈ శాస్త్రం ఉంటే ఏం చేయగలడు వాడు? మృత్యువుని దాటగలడు. మృత్యువుని దాటేటటువంటి శక్తి ఉన్నా మనం ఎలాంటిది అడుగుతున్నాం ఆ శాస్త్రం నుంచి? అతి చిన్న చిన్నది. ఆ క్షణం తర్వాత పూర్తయిపోయిన తర్వాత మీకు ఉపయోగపడినటువంటి విషయాలు అడుగుతున్నాం తప్ప, ఇంత అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని ఏ విషయం అడగాలో మనం ఆ విషయాన్ని అడగటం లేదు. ఈ శాస్త్రం దగ్గర ఏ విషయం నేర్చుకోవాలి మనం? మృత్యువుని దాటగలిగేటటువంటి విషయం, అమృతత్వాన్ని పొందగలిగేటటువంటి విషయాన్ని నేర్చుకోవాలి. అంటే మీకు ఏం ఉండకూడదు? మృత్యువు ఉండకూడదు. మృత్యువు ఉండనటువంటి వాళ్ళని ఏమంటాం మనం? అమరులు అంటాం. అమరులు ఉండేటటువంటి లోకాన్ని ఏమని పిలుస్తాం మనం? స్వర్గము అంటాం. అంచేత పృథ్వీపై స్వర్గావతరణ జరగాలి అంటే ఇళ్ళు అవి మారితే లాభం లేదు. అందమైనటువంటి భవంతులుండి, అందమైనటువంటి నగరాలుండి, అందమైనటువంటి చెట్లు చామలు గార్డెన్స్ ఉంటే లాభం లే. ఎవరుండాలి అక్కడ? మృత్యువు లేనటువంటి వ్యక్తులు ఉండాలి, అప్పుడు భూమిపై స్వర్గావతరణ అవుతుంది. మీరు చిలక పలుకులులాగా ఏంటి గురువుగారి యొక్క కోరిక అంటే ఏం చెప్తారు? భూమిపై స్వర్గావతరణ అంటే ఏమవ్వాలి? మీరు అవుతారా? అయ్యే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అయ్యేటటువంటి ప్రయత్నాలు చేయటానికి ఏకైక మార్గం ఏంటి అంటే ఈ పుస్తకం మీ ఇంట్లో ఉండటం. దుమ్ము దొలపటమే కాకుండా ఇక్కడ తీసుకొచ్చుకురండి. కథలు వింటాం ఎందుకు? ఇక్కడ తీసుకొచ్చి కాగితం పెన్ను పెట్టుకుని నేను తిట్టిన తిట్లన్నీ వరుస క్రమంలో అక్కడ అండర్లైన్ చేసుకుని రాసుకోండి. ఇదే మాస్టారు చెప్తున్నారు, ఇదే మనం జీవించాలి, ఇదే మనం కోరుకోవాలి. ఏమని కోరుకోవాలి? అమృతత్వం కోరుకోవాలి. మృత్యువుని దాటగలిగేటటువంటి కోరిక కోరుకునేటటువంటి వాళ్లకి ఈ శాస్త్రము తప్ప మిగతా వాళ్లకి ఈ శాస్త్రం అక్కర్లేదు. సర్వస్వేనాపి లోకేశ కర్తవ్య శాస్త్ర సంగ్రహ వైష్ణవస్తు సదాభక్త్యా తుష్టర్థం మమ పుత్రక. అందువల్ల నాకు ప్రీతిని కలగజేయటానికి నా పిల్లలందరూ కూడా ఈ భాగవత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఎత్ర ఎత్ర భవేత్ పుణ్యం శాస్త్రం భాగవతం కలో తత్ర తత్ర సదైవాహం భవామిత్రశై సహ. ఈ కలియుగములో ఎక్కడెక్కడ పవిత్రమైన ఈ భాగవత శాస్త్రము ఉంటున్నదో అక్కడక్కడ నేను 33 కోట్ల దేవతలతో సహా నివసిస్తున్నాను. తత్ర సర్వాణి తీర్థాని నదీ నదసరాంసి చ యజ్ఞాః సప్తపురీ నిత్యం పుణ్యాః సర్వే శిలోచ్చయాః. అంతేకాదు, ఈ పుస్తకం ఎక్కడైతే ఉన్నదో అక్కడ నదులు సరోవరాలు ప్రసిద్ధమైనటువంటి తీర్థములు సంపూర్ణ యజ్ఞములు 7 పురములతో సహా అన్ని పావనమైనటువంటి పర్వతాలు కూడా అక్కడ ఉంటాయి. శ్రోతవ్యం మమ శాస్త్రం హి యశోధర్మం జయార్థిన పాపక్షయార్థం లోకేశ మోక్షార్థం ధర్మ బుద్ధిన. అంతేకాక యశస్సు ధర్మము విజయము పాపక్షయము మోక్షప్రాప్తి కొరకు ధర్మాత్మ మనుష్యుడు ఇప్పుడు కూడా నా భాగవత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఏ భాగవత శాస్త్రాన్ని? మళ్ళా అదేదో వేరు అనుకోకండి, దీన్నే. శ్రీమద్ భాగవతం పుణ్యం ఆయురారోగ్య పుష్టిదం పఠనాశ్రవణాద్వాపి సర్వ పాపై ప్రముచ్యతే. ఈ పావనమైనటువంటి శ్రీమద్ భాగవత పురాణము ఆయువుని ఆరోగ్యమును పుష్టిని ఇవ్వటమే కాక మనుష్యుల యొక్క కోరికలు తీర్చడానికి అడ్డు వచ్చేటటువంటి అన్ని పాపముల నుంచి ముక్తినిస్తుంది. నశృణవంతి నహృష్యంతి శ్రీమద్ భాగవతం పరం సత్యం సత్యం హి లోకేశ తేషాం స్వామి సదాయమ. ఎవరైతే ఈ భాగవత శాస్త్రాన్ని వినటానికి కాని విని ప్రసన్నులవటం కాని విని ఆచరణ కూడా చేయలేకపోతే ఇంకా వాళ్ల గతి ఎవరి చేతిలో ఉంటుంది? యముడి చేతిలో ఉంటుంది. నగచ్చతి తదా యదా మచ్చ శ్రోతుం భాగవతం సుత ఏకాదశ్యాం విశేషేణ నాస్తి పాపరత సదా. ఎవరైతే ఈ భాగవత శాస్త్రాన్ని వినటానికి రారో, ముఖ్యముగా ఏకాదశి నాడు రారో, అంతకంటే మించిన పాపి ఎవరూ లేరు. అందులో అదేంటి ఆ పాట ఉంది, చవటాయను నేనే ఏంటది, అదేదో ఉంది కదా. ఇంకా అందరూ అలాంటి వాళ్ళు అయినప్పుడు ఈ శ్లోకం చదవటం అనవసరం. అందుకు ఇంకా అసలు భాగవతం ఉందని దాన్ని వినాలని, ఏదైనా ఉంటే కదా వాడికంటే మించిన పాపి ఎవడూ లేదని, అసలు శాస్త్రమే ఉందని తెలియనటువంటి పాపులు ఉన్నటువంటి ఈ కాలంలో మనం ఈ శ్లోకాన్ని కట్ చేసి పారేద్దాం. అసలు దీని గురించి మనం పట్టించుకోవద్దు. శ్లోకం భాగవతం చాపి శ్లోకార్థం పాదమేవ వా లిఖంతం తిష్టతే యస్య గృహే తస్యవ శామ్యహం. ఇది మళ్లీ మళ్లీ అనేక రకాలుగా తిప్పి తిప్పి చెప్తున్నాడు. ఈ పుస్తకంలోని ఒక శ్లోకం కాని, శ్లోకంలోని ఒక పాదం కాని ఏ ఇంట్లో అయితే రాయబడి ఉంటుందో ఖచ్చితంగా నేను అక్కడే ఉంటాను. నేను అంటే ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? అంటే జగద్గురు అక్కడే నివసిస్తాడని. అయితే దానికి ఏమని మాస్టర్, ఇప్పుడే ప్రింట్అవుట్ చెప్తాం నేను రంగనాథ్తో చెప్పేస్తాం, టకటక టకటక ప్రింట్అవుట్ తీసి అంటించేస్తాం, అంత ఈజీగా వచ్చేస్తే బానే ఉంటుంది. కానీ రాయబడి ఉంది అంటే అర్థం ఏంటి? అక్కడ మీరు ఆ పాదాన్ని మీరు ఆచరణలో పెట్టాలి. కానీ ఎంత గొప్ప పుస్తకమో ఆలోచించండి, 32,000 శ్లోకాల కంటే పైగా ఉన్నాయి భాగవతంలో. అన్ని శ్లోకాలు కాకుండా ఒక శ్లోకంలోని సగభాగం కూడా మీరు ఆచరించగలిగితే స్వయముగా జగద్గురువే మీ ఇంట్లో నివసిస్తాడు అని ప్రామిస్ చేస్తున్నాడు ఆయన. ఎత్ర ఎత్ర చతుర్వక్ర శ్రీమద్ భాగవతం భవేత్ గచ్చామి తత్ర తత్రాహం గౌర్యధాసుత వత్సల. పాపం ఇంకా ఆయన హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత పాపం ఆయన చెప్తున్నాడు. ఎక్కడవుతే ఇలాగా ఒక శ్లోకంలోని 4వ వంతు రాసి ఉన్నా కూడా ఆవు తన వత్సల అంటే దూడ దగ్గరికి ఎలా వెళ్తుందో, నేను అలా వెళ్ళిపోతాను, నేనేమి చేయగలను అని. మనం చాలా మంచివాళ్ళం, శ్రీకృష్ణుడిని ఎప్పుడు కూడా మనం అంత నిస్సహాయ స్థితిలో ఉంచదలుచుకోలేదు. కనుక భాగవతాన్ని కానీ భాగవతంలోని ఒక పాదాన్ని కానీ మనం వాడము. ఎందుకంటే జగద్గురువుని అంత బాధ పెట్టడం చీచి చాలా తప్పు. కానీ ఆయనంతటా ఆయన ఉచ్చిచ్చేస్తే అభ్యంతరం లేదు. ఏందో మరి ఆలోచించుకోండి, మనం ఎక్కడున్నాము? మత్కథావాచకం నిత్యం మత్కథా శ్రవణేరతం మత్కథా ప్రీత మనసం నాహం త్యక్షామి తం నరం. ఎవరైతే నా ఈ కథల్ని వింటాడో, ఎవరైతే నిరంతరము ఈ కథల్ని వింటాడో, దృష్ట్వా నోతిష్ఠతే హి సంవత్సరం తస్య పుణ్యం విలయం యాతి పుత్రక. ఇక్కడి నుంచి మనకి కష్టాలు మొదలవుతాయి. బ్రహ్మకి చెప్తున్నాడు, ఎవరైతే పుణ్యమయమైనటువంటి ఈ శ్రీమద్ భాగవత శాస్త్రాన్ని తన ఆసనము నుంచి లేచి నుంచోడో, వాడి ఒక వర్షము పాటు చేసినటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా నష్టపోతాయి. అసలు ఉంటే కదా నష్టపోవటానికి, చెప్ప నో ప్రాబ్లం. కానీ ఉంటే చూడండి, ఇందుకు మీకు బాధ వేయదు అంటే డబ్బు ఉంటే కదా పోతుందని భయం. మనం ఇంత నిశ్చింతగా ఎందుకు ఉండగలుగుతున్నాం అంటే మనకు పుణ్యం అంటే ఏంటో తెలీదు. పుణ్యం సంపాదించుకోవటానికి ఎంత కష్టపడాలో మీకు తెలియదు. కనుక 1 సంవత్సరం పాటు పుణ్యం ఏంటి కావాలంటే 2 సంవత్సరాల పాటు పుణ్యం పోనీలే. తెలియదు మనకి ఎంత నీచ స్థితిలో ఉన్నామో, ఎందుకు నేను అంత తపన చెందుతున్నాను. కొందరైనా మీరు దాన్ని నేర్చుకోగలిగితే ఈ 5-6 సంవత్సరాలలో 10-15 మందైనా దీని తీవ్రతని అర్థం చేసుకుని ఆ స్థితిలో మీరు జీవించగలిగితే చాలు, వాళ్ళు ఆ 10-15 మంది ప్రపంచాన్ని ఖచ్చితంగా మార్చేయగలుగుతారు. ఆ మొదట 10-15 మందికే కష్టం ఎప్పుడు కూడా. ఇచ్చట లక్షలాది మంది గురించి నేనే ఆవేదన చెందటం లేదు, కానీ ఇన్ని సంవత్సరాలు బట్టి నా మాటలు వింటూ కూడా మీకు ఆ తీవ్రత రావాలి. ఏంటా తీవ్రత అంటున్నాడు, ఈ పుస్తకం కాదు, ఇది స్వయముగా శ్రీకృష్ణుడి స్వరూపమే. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చారనుకోండి, కూర్చుని ఎంతమంది ఉంటాం మనం? ఎవరం కూర్చుని ఉండవు. ఇచ్చట ఈ శ్రీమద్ భాగవత పుస్తకం అక్కడ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి జగద్గురువు అక్కడే నివసిస్తున్నాడు, ఆ జగద్గురువు మన దగ్గరే ఉన్నాడు అనేటటువంటి ఆ భావ తీవ్రత మీకు రావాలి. ఒక కథ చెప్తూ ఉంటారు, నిజంగా జరిగినటువంటి కథ ఇది. అనేక మంది భక్తుల యొక్క జీవిత చరిత్రలో ఈ కథ జరుగుతుంది. ఒక భక్తులు ఉండేవాడు, వాళ్ళ తాత ముత్తాతలు మహాపండితులు, కానీ వాడికి చదువు రాదు, అసలు అక్షరముక కూడా రాదు వాడికి. కానీ వాడి అమ్మమ్మ ఎవరో చెప్పింది ఈ పుస్తకం గురించి, ఇది అద్భుతమైనటువంటి పుస్తకం నాయన, ఈ పుస్తకం అంటేనే శ్రీకృష్ణుడు అని, అంత మాత్రమే అతనికి తెలుసు, అంతకంటే ఎక్కువేం తెలియదు. ఇంచు పొద్దున్నే నిద్ర లేచి స్నానం అది అంతా చేసేసిన తర్వాత పుస్తకాన్ని చూస్తే కూర్చునేవాడు. కొంతకాలానికి ఏమైంది, పుస్తకం మాయమైపోయింది. అక్కడ ఎవరు ప్రత్యక్షం అయ్యారు ఊహించవచ్చు కదా, శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అయ్యాడు. అతనికి మాత్రమే కనిపించేది శ్రీకృష్ణుడు, మిగతా వాళ్ళకి కనిపించేవాడు. తర్వాత అనేక సార్లు ఎవరికైనా ఇంట్లో ఆపదలు వచ్చినా కష్టాలు వచ్చినా నమ్మకం లేకపోయినా వీడి దగ్గరికి వచ్చేవారు, ఏమయ్యా నీ కృష్ణుడు కనిపిస్తున్నాడు కదా, కాస్త మా బాధ గురించి అడుగు అని. పాపం నేను అడిగేవాడు, అడుగుతా శ్రీకృష్ణుడు చెప్పేవాడు. కొంతమంది వినేవారు, కొంతమంది వినేవారు కాదు. వినేవారు కాదు సరే, వాళ్ళ పరిస్థితి వాళ్ళ కర్మ. విన్న వాళ్ళకి వాళ్ళ కోరికలు తగ్గిపోతే యాక్సిడెంట్, వీడు చెప్పటం వల్ల ఏం జరగలేదు, అది ఎందుకు జరిగింది, అలా జరగవలసి ఉంది కనుక జరిగింది తప్ప వీడి మొహం వీడికి శ్రీకృష్ణుడు కనిపించడం ఏంటి, వీడు మనకి చెప్పటం ఏంటి. అలాగే ఆయన విడిపోయాడు. మొన్న హైదరాబాద్ లో, ఇక్కడ హైదరాబాద్ లో నేను రంగన్న బాబు గారి గురించి చెప్తున్నాను, నేను రంగన్న బాబు గారి గురించి చెప్తూ ఆయనకి రాముడు కనిపించేవాడు, ఇలా ఉండేవాడు అని అంతా చెప్పుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన సిద్ధిసాయి కంటే ఏమీ తక్కువ కాదు అంటే ఒక ఆమె ఏడవటం మొదలెట్టేసింది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అన్న, నేను గుంటూరులోనే ఉండేవాడిని మాస్టారు, ఉండేదాన్ని మాస్టారు. రంగన్న బాబు గారి చేత నీళ్లు మోయించుకుని ఆయన తెచ్చే నీళ్లు తాగుతూ ఒకసారి బిందెలో నడుస్తున్నప్పుడు నీళ్లు తగ్గుతాయి కదా, ఆయన తిట్టేవాళ్ళం కూడా మేము, ఏదా నువ్వు ముసలాడా, డబ్బు తీసుకుంటావు కానీ నీరు తెచ్చుకో కరెక్ట్ గా తేవా నువ్వు డబ్బు కోసమా అని తిట్టేవాళ్ళం మేము. ఇక చాలా సార్లు మీరు ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మహాత్ముల గురించి వాళ్ళంతటా వాళ్ళు చెప్తే తప్ప మీరు అర్థం చేసుకోగలము అనేటటువంటి అపోహలో మాత్రము ఎప్పుడూ అనుకోకండి. మీరు గుర్తించగలిగితే వాడు మహాత్ముడే కాదు అసలు, అంత దద్దమ్మ మహాత్ముడు ఎలా అవుతాడు. అంచేత మీరేం గుర్తించలేరు, ఒకవేళ మీరు గుర్తించగలిగినా చాలా ఈజీగా మిమ్మల్ని మోసం చేసేస్తాడు వాడు. మిమ్మల్ని మోసం చేయడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లే, మీరు మీ అంతటి మీరే మోసపోతున్న ఎక్స్పర్ట్స్, మీరు మిమ్మల్ని ఎవరు మోసం చేయక్కర్లే. చూడండి, అది రంగన్న బాబు గారు లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి చేత నీలకావిడీలు ముయించుకుంటూ ఆయన డబ్బు ఒకళ్ళ దగ్గర ఇస్తే ఆ డబ్బు ఎక్కొట్టేశాడు ఒకడు. వాడు పెద్ద లాయరు గుంటూరులో, ఎవరో ఒకటి మనకెందుకు అని మళ్ళీ అడక్కండి పేరులు అవి. ఇంకా ఈ మహాత్ముల యొక్క ఈ జీవిత చరిత్రలో చాలాసార్లు మనం మోసపోతాం. అలాగే ఆ భక్తుడి దగ్గర ఏం చెప్పేవాళ్ళు, అడగటం అడిగేవారు, మళ్ళీ అదేంటో మరి తమాషా, నమ్మకం లేదంటారు, మళ్ళీ ఏమో ఏ పుట్టలో ఏ పా ఉందో అని అడిగేస్తూ ఉంటారు. కానీ జరిగితే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళకి క్రెడిట్ ఇవ్వం, మన యొక్క శక్తికైనా క్రెడిట్ ఇచ్చుకుంటాం, లేకపోతే కాచి వాలింది పండు పాలింది తప్ప వాడికి ఏం తెలుసు నా బందా అనుకుంటాం. అలాంటివేమీ అనుకోకుండా మీరు గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, శ్రీమద్ భాగవతం పుణ్యం దృష్ట్వా నోతిష్టతేహ్య సావత్సరం తస్య పుణ్యం విలయంతి యతి యాతి పుత్రక. ఇచ్చట ఈ భాగవతాన్ని అంత ప్రేమగా మీరు చూడకపోతే మీ యొక్క అనేక పుణ్యాలు నాశనం అయిపోతాయి. అందుకే కదండి మాస్టర్ మేము వినము. ఇంకేత మీరు వచ్చినప్పుడు మీరు దీన్ని ఇంత భక్తిగా చూడలేరు కదా, కానీ ఇంకో చోటే ఆయన రాశాడు, ఎక్కడవుతే మీరు భాగవత శాస్త్రాన్ని వింటారో, ఆవు ఎలాగవుతే తన దూడ దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తుందో నేను అలా పరిగెట్టుకుంటూ వస్తాను, మీ వైపు నుంచి భక్తి ఉంచుకోమన్నాడు. కానీ ఆయన వైపు నుంచి ఆయన ఏమీ ఆంక్షలు పెట్టడం లేదు, మీరు కొంచెం సందు ఇవ్వగలిగితే చాలు, ఆయన్ని దూరనివ్వండి, తర్వాత మీరుండరు ఆయనే ఉంటాడు. శ్రీమద్ భాగవతం దృష్ట్వా ప్రత్యుత్నాభివాదనై సమ్మానయేత తం దృష్ట్వా భవేత్ ప్రీతిర్మమాతుల. శ్రీమద్ భాగవత పురాణాన్ని చూసి దానికి నమస్కరించి దానికి గౌరవించి దానికి సమ్మానించేటటువంటి వ్యక్తుల్ని చూసి నేను చాలా ప్రసన్నమవుతాను. అంటే అర్థం ఏంటి, మీకు ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా ఎవరిని అడగాలి, ఈ భాగవతాన్ని అడిగితే ఖచ్చితంగా ఆ సమస్య తీరుస్తుంది. ఉత్థాయ ప్రణమేద్యో వై శ్రీమద్ భాగవతం వర ధనపుత్రాంస్తదాతారాన్ భక్తించ ప్రదామ్యహం. ఏ మనిషి నించుని శ్రీమద్ భాగవతమునకు నమస్కరిస్తాడో అతనికి నేను ధనము, పిల్లలు, నా యొక్క భక్తిని ఇస్తాను. మహారాజోపచారైస్తూ శ్రీమద్ భాగవతం సుత శృణవంతి ఏ నరా భక్త్య తేషాం వశ్యో భవామ్యహం. హే బ్రహ్మ, ఎవరైతే నాకు మహారాజోచిత మర్యాదలు చేస్తూ భక్తిపూర్వకముగా ఈ శ్రీమద్ భాగవత కథను వింటారో నేను వారికి వశీభూతిని నవ్వుతాను. మమోత్సవేషు సర్వేషు శ్రీమద్ భాగవతం పరం శృణవంతి ఏ నరా భక్త్య మమ ప్రీత్యైత్సువ్రత శృణవంతి ఏ నరా భక్త్య మమ ప్రీత్యైచ సువ్రత వస్త్రాలంకరణై పుష్పై ధూప దీపోపహారకై వశీకృతౌ హ్యయం తైశ్చ సత్రియా సత్పతిర్యథ. హే సువ్రత, ఎవరైతే పుణ్యదినములలో పండుగలలో ప్రతి ఉత్సవములో నా యొక్క ప్రసన్నత కొరకు వస్త్రము, ఆభూషణాలు, పుష్పము, ధూపము, దీపము మొదలగు ఉపహారములను అర్పణ చేస్తూ పరమ ఉత్తమమైన ఈ శ్రీమద్ భాగవత పురాణ కథను భక్తిపూర్వకముగా వింటారో వారు నన్ను ఎలా వశపరుచుకుంటారు అంటే, మంచి ఆచరణ గల స్త్రీ తన భర్తను ఎలా వశంలో చేసుకుంటుందో నేను వారి యొక్క వశంలో అయిపోతాను. అది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భాగవతం యొక్క మహాత్మ్యము బ్రహ్మకి. ఇంతకీ ఈ భాగవతము జగద్గురు చరిత్ర అన్నది గుర్తుంచుకోండి. మళ్లీ మళ్లీ నేను చెప్పదలుచుకున్నది, మీకు నిరంతరము జ్ఞప్తికి మనసులో ఈ భాగవతం వింటోన్నంత వరకు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇది జగద్గురు యొక్క చరిత్ర. జగద్గురు అంటే ఏంటి? జీవించటం ఎలాగో నేర్పేవాడు. మనకెవరికి జీవించటం రాదు, జీవించటం వచ్చినవాడు చావడు, అది గుర్తుంచుకోండి. అందుకే సాయి ఏమంటూ ఉండేవాడు, సాయియే కాదు ప్రతి గురువు ఏమంటాడు, ఈ 5½ అడుగుల శరీరము నేను కాదు, ఈ శరీరం ఉన్నా లేకపోయినా కూడా నేను జీవించే ఉంటాను. మనము ఆ స్థితికి వెళ్ళగలగాలి. గురువులందరూ కూడా మీకు ఇచ్చేటటువంటి చివరి అద్భుతమైనటువంటి వరదానం ఏంటి అంటే కూడా, మొదట చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా మీ యొక్క కష్టాలు అవంతా తీర్చేస్తూ మిమ్మల్ని సన్మార్గం వైపు తీసుకొచ్చుకుని వాళ్లే మార్చుకుంటారు. అది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మీ అంతటి మీరు మారుతాం అనేటటువంటి అపోహ ఎప్పుడూ ఉంచుకోకండి, మీరు మారలేరు. కానీ ఆ గురువు మీద మీకు ఆర్తి ఉంటే ఖచ్చితంగా ఆ గురువే ముందు మిమ్మల్ని క్రమక్రమంగా మార్చుకుంటాడు. ఆ క్రమక్రమంగా మార్చుకునేటటువంటి శ్రేణులనే 4 శ్రేణులుగా మనం చదువుకున్నాం. ఆర్తు, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని. ఆర్తో చెప్పాను కదా, కోరికల యొక్క పరంపర. కోరికలు ఉండకూడదు అని ఎక్కడా చెప్పలేదు, భాగవతంలో కూడా చెప్పలేదు. అంచేత ఆ పిచ్చి ఆలోచన మీ బుర్రలోంచి పోవాలి. నాకు చాలా మంది నాతో ఏం చెప్తూ ఉంటారు అంటే, మరి మాస్టర్ మేము కోరచ్చ కోరకూడదా, మీ ఇష్టం, మీకు ఏం కావాలో దాన్ని కోరుకోండి. ఇతరులను చూసి కోరుకోకపోవటం మొహమాట పట్టం లాంటిది. చాలా సార్లు పెళ్లిలో వాటిలో మీరు గమనించారు లేదో, మనకి కావాల్సింది మనం డైరెక్ట్ గా అడగం. ఎలా అడుగుతాం? పక్కవాడికి కావాలి. ఇంకైతే చాలా మంది నా దగ్గరికి వచ్చినా ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏమంటారు, ఏమండి మన అడుగుతున్నారండి పక్కవాళ్ళు, మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తాను? ఎవరు అడుగుతున్నారు? అడగకపోతే మీ అమ్మాయికి పెళ్లి అవసరం లేదా? ఏంటా పిచ్చివేషాలు, మీరు డైరెక్ట్ గానే అడగొచ్చు కదా. ముందు ఈ వేషాలు వేయటం మనం మానేయాలి. నాకు ఈ కోరిక ఉంది, కోరుకో. అవడవుతున్నాడు సకల సమర్థుడైనటువంటి, సర్వవ్యాపి అయినటువంటి, సర్వజ్ఞుడైనటువంటి గురువుని తప్ప ఇంకెవరిని అడుగుతారు మీరు? ఇంకా అడగటంలో తప్పు లేదు, కానీ మనసులో అడగాలనున్నా పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని అడగకుండా ఉండటం మీ కర్మ. దానికి ఎవడు ఏం చేయలేడు. ఇంచేత ఈ మానసిక స్థితిని అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఈ 4 రకాలైనటువంటి భక్తుల గురించి చెప్పాడు. ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని. ఈ ప్రతి దాంట్లో కూడా 5-5 రకాలుంటారు. ఆ 5-5 రకాలను మనము చక్రాల మీద ఆధారంగా అప్పుడు చెప్తున్నాం. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము అనే పంచీకరణ గురించి మనం చెప్పుకుంటున్నాం. మిల్లిమిల్లిగా ఈ భాష అర్థం చేసుకోండి. మీరు ఈ భాష అర్థం చేసుకుంటే మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది. ఆర్తులలో మూలాధార చక్రంలో ఉన్నారా, జిజ్ఞాసులో మూలాధార చక్రంలో ఉన్నారా, అర్ధార్థిలో మూలాధార చక్రంలో ఉన్నారా, జ్ఞానిలో మూలాధార చక్రంలో ఉన్నారా. ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఐదు రకాలుగా, ఈ నాలుగింట్లో నాలుగైదులు 20 రకాలుగా, ఒక్కొక్క దానికి 5 మార్కులు వేసుకుంటే మొత్తము 100 మార్కులుగా మనము ఒక స్కేల్ డెవలప్ చేసుకున్నాం. ఈ స్కేల్ డెవలప్ చేసుకుని చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు. ఇన్నిసార్లు చెప్పినా చాలా తమాషాగా మళ్లీ మళ్లీ అదే ప్రశ్న వేస్తారు నాకు. అంటే నాకేమనిపిస్తుందంటే మిమ్మల్ని అందరినీ ముందు ఒక ENT స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి అసలు వీళ్ళకి చెవులు ఉన్నాయా లేదా, చెవులు ఉంటే ఆ చెవులు పనిచేస్తున్నాయా లేదా అని నాకు చాలా పెద్ద అనుమానం. ప్రతిసారి ఒకే ప్రశ్న, మీరు అలా అన్నారు కొని, మీరు ఎలా అన్నారు అన్నా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అన్నారు కదా, ఇంకా ఘోరం అది. అది అంటే ఇంకా నన్ను నేను ఏమనుకోవాలో నాకు తెలీదు. వింటున్నారు మీరు, మీరు విన్నాక కూడా పక్కవాడు ఎవడో ఏదో చెప్తే మీరేం చేయాలి, వాళ్ళని సవరించాలి. సవరించడం కాదు, ఏం చేస్తారు మీరు, నాకు ఫోన్ చేసి, అది కూడా ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట అన్నారు, మీకు అప్పుడు వీలు ఉంటుంది పాపం టీవీలన్నీ చూసేసి, ప్రతి టీవీ స్టేషన్, రిలే స్టేషన్, శుభరాత్రి, ఇంకా చాలు అన్నాక కదా మీకు ప్రశ్నలకి జవాబు కావాలి. అంతవరకు మరి ఆ సీరియల్ ఏమైపోతుందో, ఆ ప్రోగ్రామ్ ఏమైపోతుందో, ఆ సినిమాలో ఏమైందో, మరి మీకున్న ఆర్తి మీకుంది, నేను తప్పు అని నేను అంటలేదు, కానీ నాకున్నటువంటి బాధలు కొన్ని నాకున్నాయి. చేత కొంచెం మళ్లీ మళ్లీ ఇది చెప్పవలసి వస్తోంది. చూసుకోండి, అది ఒకసారి నేను చెప్పేశాక మీకు అర్థం కాలేదు అంటే ఒకటి ఖచ్చితంగా మీ వినికిడి లోపమే. అది కొన్ని ఆ లోపం వచ్చిందనుకోండి, ఇక్కడ ఇంతమంది వింటున్నారు కదా, మీలో మీరు అడిగి తెలుసుకోవచ్చు కదా. ఇంకంచేత ఇంకా నన్ను ఏమీ అడగొద్దు, ఇప్పుడు చెప్తున్నది చాలా జాగ్రత్తగా వినండి. గురువారము ఏకాదశి నాడు రాత్రి 9 గంటలకు అఖండ దీపస్థాపన చేస్తున్నాను. ఒకళ్ళు నన్ను ఇవాళ అడిగారు గురువారం దశమి కదా అని, ఇంకప్పుడు నేను చెప్పాలి వాళ్ళకి, చూడము నేను చూసే చెప్పాను ఆ రోజు ఏకాదశి 8:30కి దశమి వెళ్ళిపోతుంది, ఇంచేత 9 గంటలకి ఇంచేత ఏం చెప్పేది అసలు, ఏదో మాస్టర్ చెప్పారు చూసే చెప్పుకుంటారు. కానీ నా అదృష్టం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేయలేదు, డైరెక్ట్ గానే అడిగారు, ఫోన్ చేస్తే అదో పెద్ద గొడవ. చేత మళ్లీ మళ్లీ ఇది చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నాలో వచ్చినటువంటి ఈ మార్పుని మీరు చాలా సీరియస్ గా తీసుకోండి. మీరు డైరెక్ట్ వినకపోతే ఇంకా సిద్ధిసాయి వాళ్ళలాగే తిట్టడం, రాళ్లు విసరటం మొదలెడతాను. నేను ఖచ్చితంగా ఆ పని చేస్తాను. నేను మీరు తీసుకొస్తున్నారు నన్ను నా స్థితికి, అంతకంటే వెళ్ళలేదు. గురువారం నాడు రాత్రి 9 ఆ ప్రాంతాలలో శ్వేతద్వీపములో ఇమ్మీడియట్ గా మీరు నన్ను ప్రశ్న వేస్తారు, శ్వేతద్వీపం ఎక్కడుంది అంటే హిమాలయాలలో ఎక్కడో శ్వేతద్వీపం ఉంది, మీకు వీలుంటే అక్కడికి రండి అని నేను జవాబిస్తా. చేత మీకు చేయగలిగేది ఏం లేదు. శ్వేతద్వీపంలో అఖండ దీపస్థాపన చేయబోతున్నాను. ఈ అఖండ దీపస్థాపన ఒకరోజు ఉంటుందా, 2 రోజులు ఉంటుందా, 3 రోజులు ఉంటుందా, అఖండంగా ఉంటుందా నాకు తెలియదు. పేరు మాత్రం ఏం పెడుతున్నాను నేను దానికి, అఖండ దీపం అని పెడుతున్నాను. కానీ ఆ అఖండ దీపం ఎంత అఖండంగా ఉంటుంది అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఏం కోరుకుంటున్నాను నేను అక్కడ, మీరు మీకు నచ్చినటువంటి ఏ గురువునైనా ఎన్నుకోండి. ఏ గురువునైనా సరే, నేను ఇచ్చిన పేర్లలోనే ఉండక్కర్లే, మీకు ఏ గురువు నచ్చితే ఆ గురువు. ఇంకా ఈ జీవితాంతము కూడా మీరు ఆ గురువు యొక్క కార్యక్రమాలు మాత్రమే చేస్తారు, ఆ గురువు యొక్క పుస్తకాలు మాత్రమే వింటారు, ఆ గురువు చెప్పినట్టు మాత్రమే మీరు నడుచుకుంటారు, ఆ గురువు చెప్పినటువంటి నియమాలను మాత్రమే మీరు పాటిస్తారు. అర్థమైందా, ఇంకా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా అసలు మీరు పక్కకి అటు ఇటు చూడరు. అంచేత ఒక గురువు నువ్వు డాన్స్ చేయొచ్చు అంటాడు, ఇంకో గురువు నువ్వు డాన్స్ చేయకూడదు అంటారు. ఇప్పుడు ఏం చేద్దాం, ఆ ఇద్దరు గురువుల్ని ఆత్మల్ని పిలిచి వాళ్ళిద్దరి మధ్య శాస్త్రార్థాన్ని పెట్టి మీరిద్దరూ నిర్ణయించుకోండి, అప్పుడు నేను చేస్తాను అంటావా? అనో, డాన్స్ మీకు ఇష్టం అయితే డాన్స్ చెప్పే గురువు పార్టీలో జాయిన్ అయిపోండి, డాన్స్ మీకు ఇష్టం లేకపోతే అది వద్దు అనేటటువంటి గురువు పార్టీలో జాయిన్ అవ్వండి. రెండు కుదరవు. నేను రెండు చేయగలవండి, మీకు మా యొక్క దమ్ము తెలీదు, నా జోలికి రాకండి, మీరు చేయగలిగేది చేసుకోండి, మీరు అన్నీ చేసుకోండి, నేను వద్దంటాను ఏంటి, అర్థమైంది కదా. ఇంకా మీకు ఏమీ అనుమానాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ, మీరు మీ గురువుని ఎన్నుకోండి, అతను ఎలాంటి గురువు అయినా పర్వాలేదు, మీరు గుర్తుంచుకోండి, అందరు గురువులు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడికే చేరుస్తారు. ఇంకా ఈ గురువు గొప్ప ఆ గురువు గొప్ప అనేటటువంటి ప్రశ్న మీకు వస్తేనే మీరు గురుద్రోహం చేస్తున్నారు, మీరు చాలా రాంగ్ ట్రాక్ లో ఉన్నారు. ఏ గురువు అయినా సరే వాడికి ప్రపంచంలో ఎంత పేరుంది, ఎంత పేరు లేదు అనేది ఇమ్మెటీరియల్, వాడికి ఎంత తెలుసు అనేది కూడా మీకు అనవసరం. ఏమీ లేకపోతే ఒక బొమ్మను గురువుగా పెట్టుకుని ఏకలవ్యుడు అర్జునుడి కంటే చాలా గొప్పవాడయ్యాడు. ఇంచేత చేయగలిగింది చేయటం. అంచేత గురువు ముఖ్యం కాదు అక్కడ, గురుస్థానంలో ఎవరు ఉన్నా అతను చెప్పినట్టు చేయటం అన్నది మీకు అర్థం అవ్వాలి. నేనిచ్చే సలహా నేను చేయగలిగేది ఏంటి అంటే, మనకి భారతదేశంలో అనేక మంది గురువులు ఉన్నారు. ఆ గురువులలో ఏ గురు పరంపర అయినా మీరు తీసుకోండి, ఏమీ అభ్యంతరం లేదు. ఆ గురు పరంపర ప్రకారమే ఎలా జీవించాలో 3 రోజుల పాటు మీరు నాతో ఉండాలి. ఖచ్చితంగా ఆ 3 రోజులు మీరు ఆ గురు పరంపరలో ఎలా జీవించాలో చెప్తాను. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత మీరు మీ ఇళ్లకి వెళ్ళిపోవచ్చు, మీ ఉద్యోగాలు చేసుకుంటూ, మీ పనులన్నీ చేసుకుంటూ ఉండొచ్చు. 1 నెల అయిపోయిన తర్వాత దాని తర్వాత మళ్లీ ఏం చేయాలి అనేటటువంటి కోరిక మీకు రాకూడదు అంటే మీరు ఆచరించరు గనక. కానీ బైఛాన్స్ ప్రమాదవశాత్తు మీలో ఎవరైనా ఆ 27 రోజులు నేను చెప్పినట్టు ఆచరించిన తర్వాత ఖచ్చితంగా మీకు అనేక ప్రశ్నలు వస్తాయి. మరి అన్ని ప్రశ్నలు జవాబు ఇవ్వడానికి మళ్లీ మీరు 3 రోజుల పాటు నా దగ్గరికి రావాల్సి ఉంటుంది. మాకు రావటానికి వీలు లేదు మాస్టారు, నేను చాలా అదృష్టవంతుణ్ణి, మీరు కాదు. అంచేత వీలు లేకపోతే నేనేం చేయలేను. అంచేత మీరు నా దగ్గరకు పోజులు కొట్టబాకండి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మాస్టారు, కానీ నేను రాలేకుండా ఉన్నాను, నీకు ఇంట్రెస్ట్ వస్తే ఖచ్చితంగా రాగలవు. నువ్వు రాలేవు అంటే అర్థం ఏంటి, మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు, ఖచ్చితంగా నన్ను మీరు మోసగించలేరు, మీకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళ జోలికి నేను రాను, మీరు రారు, అర్థమైంది కదా. ఇది అంతా కాకుండా ఇంకా కొన్ని విషయాలు మీ అంతటా మీరు ఆలోచించుకుని నేర్చుకోవాల్సి ఉన్నాయి. మీకు ఇదంతా అక్కర్లేదు, మేము ఒక సహస్రనామాన్ని పట్టుకుంటాం, ఖచ్చితంగా ఆ సహస్రనామంలోకి దూరండి. ఆ సహస్రనామైనా మిమ్మల్ని అక్కడే తీసుకెళ్తుంది, అర్థమైంది కదా. అప్పుడు మళ్ళా ఎటొచ్చేయండి, మీరు దారి ఇంకా తప్పటానికి వీలుండదు నా దగ్గరికి. ఈ సహస్రనామ పారాయణ చేస్తాను మాస్టారు, చూసుకోండి, దాని లోతుల్లోకి వెళ్దాం. అది విష్ణు సహస్రనామం కావచ్చు, లలితా సహస్రనామం కావచ్చు, శివ సహస్రనామం కావచ్చు, గాయత్రి సహస్రనామం కావచ్చు, హనుమత్ సహస్రనామం కావచ్చు. అంటే మీరు ఏది ఎన్నుకున్నా ఏంటవ్వాలి, ఆ మార్గంలోనే మీరు వెళ్ళాలి. ఇంకొకటి, ఈ మార్గంలోకి ఈ విధంగా నా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు తీరని కోరికలు అంటూ ఏమీ ఉండవు. మీరు ఏమనుకుంటే అవి జరిగిపోతాయి. అవి మంచా చెడా అన్నది మీ యొక్క కర్మ బట్టి ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ గురువుకి కానీ భగవంతుడు కానీ దాని మీద, రావణాసురుడు తపస్సు చేశాడు, 3 లోకాలు నా వశం అవ్వాలి అన్నాడు, చేసుకోపో అన్నాడు, దాని తర్వాత ఏమైంది అన్నది వేరే విషయం. ఇంకా అర్థమైంది కదా. అంచేత మాటి మాటికి నా కోరికలు ఏంటయ్యే మాస్టారు, నావేమవుతాయని మీరు అడగక్కర్లేదు. మీకు ఏ కోరికలున్నా కూడా మీ యొక్క భావ తీవ్రత బట్టి, సాధన తీవ్రత బట్టి జరుగుతాయి. మాస్టారు నేను 10th క్లాస్ పాస్ అయిపోవాలి అని 10th క్లాస్ ఎన్రోల్మెంట్ లేకుండా, 10th క్లాస్ పరీక్షకి ఫీజు కట్టకుండా, 10th క్లాస్ పరీక్ష కూర్చోకుండా నేను మిమ్మల్ని పాస్ చేయించలేను, అర్థమైందా. కానీ మీరు మిగతావన్నీ చూసుకుంటూ మీకు శాయశక్తిగా ప్రయత్నం చేశాక తీరని కోరికలు ఏమీ ఉండవు కనుక మాటి మాటికి వాటి గురించి నా దగ్గర చర్చించవద్దు అన్నాను, చర్చించవద్దు అన్నాను, అడగొద్దు అని అనలేదు. అర్థమైందా ఏంటి, ఎలా అర్థమైందా ఏదైనా చర్చించడానికి దానికి ఏంటి మాస్టారు, 2 నిమిషాల ముందు నేను ఎంఎస్సీ అవ్వాలని అడిగాను, ఇంకా నేను ఎంఎస్సీ డిగ్రీ నాకు రాలేదు ఏంటి అని మీరు అడగటం మొదలు పెడితే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇంకేంటే మీరు ఇవాళ అడిగితే 2 ఏళ్ళు పడుతుంది దానికి రావటానికి, అర్థమైంది కదా. ఆ చర్చ వద్దన్నాను, కానీ నాకు ఇది కావాలి అది కావాలి అని మీరు సమర్థులైన వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని ఎవరు అడగలరు.
కానీ అడిగిన తర్వాత కూడా ఆ పరిస్థితులు మీకు అనుకూలంగా మారటానికి మీ యొక్క కర్మానుసారము టైం పట్టదు.
భాగవతం చదివేటటువంటి వ్యక్తులకి నాలుగు రకాలైనటువంటి వ్యక్తులుంటారు అని చదువుకుంటున్నాం మనం. ఆరుతో జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఈ నాలుగు రకాలైనటువంటి వ్యక్తిత్వాలకి అవసరమైనటువంటి విద్యను ప్రసాదించేటటువంటి భాగవత మహాత్మ్యం మనం చదువుకుంటున్నాం. నిన్న ఆర్తులలో ఐదు రకాలైనటువంటి ఆర్తులు చెప్పాం. ఆ ఆర్తులలో ఐదు రకాలైనటువంటి జిజ్ఞాసుల గురించి చెప్పాం మనం. ఈ ఐదు రకాలైనటువంటి ఆర్తులు, ఈ ఐదు రకాలైనటువంటి జిజ్ఞాసులు ఎలా ఉంటారు, ఏ ఉంటారు అనేటటువంటిది మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆ అర్థమయ్యేటట్టు చెప్పి ఆ విధంగా జీవితం జీవించదలుచుకున్నటువంటి వాళ్ళు రేపు గురువారం నాడు దశమి వెళ్లిపోయిన ఏకాదశి ఘడియలలో శ్వేతద్వీపంలో స్థాపించబోయేటటువంటి అఖండ దీప ప్రజ్వలనకి ఆహ్వానితులే. ఎవరు? అందరూ కాదు, ఖచ్చితంగా అందరూ మాత్రం కాదు. దీక్ష తీసుకోదలుచుకున్న వాళ్లు మాత్రమే అక్కడికి. ఇక్కడికి అందరూ రావచ్చు, ఆ తేడా మాత్రము చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఎవరిని ఆపటం లేదు నేను, మీరు ఎవరిని ఆపవద్దు. ఎవరైనా మిమ్మల్ని ఆపితే నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయండి. ఇక్కడ అక్కడ నేనే ఆపుతాను మిమ్మల్ని, అర్థమైంది కదా. అక్కడ కేవలము అర్థార్థి జ్ఞానులకి మాత్రమే ప్రవేశం ఉంది. జీవితాన్ని మొత్తము సాధనగా మార్చుకుని జీవితం యొక్క చరమావధి భారతీయ సంస్కృతి ఏ విధంగా తెలుపుతోంది అని తెలుసుకునేటటువంటి వాళ్లకి మాత్రమే శ్వేతద్వీపంలో ప్రవేశం ఉన్నది. అంటే మరి మేము ఉద్యోగం మానేయాలా, భార్యాభర్తల్ని పిల్లల్ని వదిలేయాలా? నేను చెప్పింది మీకు ఎంత అర్థం అవుతే అంత అర్థం చేసుకోండి. మళ్లీ మళ్లీ చెప్పేటటువంటి ఓపికలు నాకు లేవు. అంతేత చాలా స్పష్టంగా నా విసుగుని స్పష్టంగా చెప్తున్నాను. నేను చెప్పి 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 విసుగెత్తింది నాకు. అంతేత మీరు మీ పిల్లలను వదిలేస్తారో, భార్యల్ని వదిలేస్తారో, కుటుంబాలను వదిలేస్తారో, ఉద్యోగాలను వదిలేస్తారో, వదిలేయకుండా ఈ సాధన చేయగలిగేటటువంటి విధానం నేను చెప్తానని అంటున్నాను అనుకుంటున్నారో నాకు తెలియదు. చాలా స్పష్టంగా పరిపూర్ణమైనటువంటి అవగాహనతోనే మీరు గురువారం రాత్రి 9 గంటలకు అక్కడికి వచ్చేటటువంటి వీలు ఉంటుంది. అక్కడికి వచ్చి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఏమీ అడగటానికి వీలుండదు. నేను చెప్పిందే మాత్రమే మీరు చేయవలసి ఉంటుంది. అర్థమైంది కదా. నేను ఒక యూనివర్సిటీని స్థాపించదలుచుకున్నాను, నాకు కావలసిన యూనివర్సిటీని నేను స్థాపించుకుంటున్నాను. అందులో మిమ్మల్ని రమ్మని కూడా నేను ఆహ్వానించటం లేదు. చాలా స్పష్టంగా అది గుర్తుంచుకోండి, మీకు అపోహ ఉందేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎవరిని రమ్మని ఆహ్వానించటం లేదు, కానీ వస్తే పొమ్మని మాత్రం అనను. తేడా అర్థం చేసుకోండి. ఆ మాటలలో మళ్లీ మళ్లీ చెప్తున్నాను, నేను రమ్మని మాత్రం నేనేమో రమ్మని బతిమాలుకోవటం లేదు మిమ్మల్ని. మీరు రాకపోతే అమ్మో నా జీవితం ఏమైపోతుంది. నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి బాధలు లేవు. కానీ మీరు వచ్చి అర్థం చేసుకుని మేము ఆ విధంగా జీవించగలుగుతాము అంటే తప్పనిసరిగా రండి. కానీ ఆ విధంగా జీవించగలుగుతాము అంటే మీ చేతులలో మీరు స్వయంగా నింపినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉండాలి. మళ్లీ ఆ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ నుంచి నేను దిగ్గానే ఎక్కడుంటుందని నేను అడగకండి. అది కూడా తెలుసుకోలేనటువంటి మీరు ఖచ్చితంగా అక్కడికి రావడానికి అనర్హులే. నన్నేం అడగొద్దు. ఇంకా నేను ఏమి చెప్పానో అది ఇతరుల ద్వారా తెలుసుకుని నా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి. భాగవతము ద్వారా చెప్పబడినటువంటి మహాభాగవతము, మహాభారతం యొక్క స్థాపనకి నేను బీజారోపణ చేసుకుంటున్నాను. ఒక గురువుని కాలితో తన్ని ప్రమాదవశాత్తు వాడి నోట్లో పడిన ఒక నీటి బిందువు వల్ల 35,000 సంవత్సరాల తర్వాత వాడు గురువు యొక్క 2 పుస్తకాలు రాయటానికి తగినటువంటి అదృష్టం సంపాదించుకుంటే, మీరు 8,000 సంవత్సరాల తర్వాత నేను చెప్తున్నటువంటి ఈ ప్రణాళికలో భాగస్వాములు అవుతారో నాకు తెలియదు. మీరు చాలా స్పష్టంగా నేను చెప్తున్నటువంటి గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితులలోనూ మీ మీద నాకు ప్రేమ లేదు, అభిమానము లేదు. ఇది తిరిగి తిరిగి ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు నేను ఆ రామకృష్ణని అనుకుంటే మీరు చాలా పప్పులో కాలేస్తున్నారు. అది మాత్రం నేను ఖచ్చితంగా కాదు. మీరు ఎదిగినటువంటి వ్యక్తిని మాత్రము నేను కాను. కానీ శ్రీకృష్ణ తత్వాన్ని మీకు విడమర్చి చెప్పి మీరు మీ జీవితాలలో భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని, భారతీయ ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాము అంటే ఖచ్చితంగా నా ప్రాణాలిచ్చైనా సరే నేను మీకు నేర్పుతాను. కానీ మీరు అడిగే పిచ్చి పిచ్చి ప్రశ్నలకు, మీరు అడిగే పిచ్చి పిచ్చి కోరికలకు నా దగ్గర ఇంత వీలు లేదు అది గుర్తుంచుకోండి. మళ్లీ మళ్లీ అది ఎందుకు చెప్తున్నాను అంటే అది అర్థం అవటం లేదు మీకు. ఆ మార్పు అర్థం అవ్వాలి ఇప్పుడు కూడా మనుషులకి. ఆ మార్పు అర్థం కాకపోతే ఏమవుతుందంటే నాకు విసుగు మీకు విసుగు, చివరికి మనం ఎక్కడికి చేరుకోము. చాలా స్పష్టంగా నేను చెప్పింది అర్థమవుతోంది కదా. గురుతత్వము భారతీయ ఆధ్యాత్మిక తత్వాన్ని మహాభాగవతము ద్వారా, ఈ మహాభాగవత పురాణము ద్వారా ప్రపంచానికి అందజేయటానికి నేను బీజాలు వేసుకుంటున్నాను. మీకు మాత్రమే కాదు, ఎవరికి అందించడానికి? ప్రపంచానికి. ఈ ఇద్దరు ముగ్గురికి, ఈ ఇద్దరు ముగ్గురికి చెప్పడానికి మాత్రము నేను ఈ ప్రయత్నం చేయటం లేదు, అది గుర్తుంచుకోండి. దానికి ఇంత తీవ్రమైనటువంటి ఆంక్షలు పెడుతున్నాను. ఇది ఎత్తుగా ఉండకూడదు. ఇందులో ఎత్తు ఎంతకి తగ్గాలి? సగానికి తగ్గాలి, అంత ఎత్తే ఉండాలి. ప్లస్ ఇంత దూరం ఆక్రమించకూడదు స్థలాన్ని, వేస్టేజ్ జరగకూడదు స్థలాన్ని. అంచేత నన్ను ఇంకా వెనక్కి తోసేయండి. ఫ్యాన్ ఉండదు, ఫ్యాను అక్కర్లేదు. ఫ్యాన్ కోసం కాదు ఇదంతా చేసేది, గాలి కోసం కాదు. చాలా తీవ్రమైనటువంటి భారతీయ సంస్కృతి గురు పరంపర మళ్లీ తిరిగి మనుషులలో తన ఉనికిని ప్రదర్శించగలిగేటటువంటి స్థాయి గల వ్యక్తులు కావాలి, అది నేను కోరుకునేది. మీ కోరికలు తీర్చడానికి, మీకు పెళ్లిళ్ళు అవటానికి, మీ అబ్బాయిలకు పిల్లలు పుట్టడానికి, మీకు ఉద్యోగాలు దొరకటానికి, మీ తల్లొప్పులు తీర్చివేయటానికి, మీరు ఊడిపోతున్నటువంటి జుట్టును కాపాడటానికి మాత్రము నేను లేను. చాలా స్పష్టంగా అది అర్థం చేసుకోండి. మీకు అర్థం అవటంలే ఒక తీవ్రమైనటువంటి మహాభాగవత పురాణాన్ని దిగజార్చకండి. దాని స్థాయిని, దాని స్థాయిలో చదవటానికి మీరు ప్రయత్నం చేయండి. విసిగెత్తినా మనము ఆ స్థాయిలో జీవించలేము అనిపిస్తుంది. మెడికల్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేటువంటి కొత్తలో ప్రతివాడికి వదిలేసి పారిపోదాం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంత కష్టమైనది. శరీరంలోని భాగాలు గుర్తుంచుకోవాలి, 207 రకాల ఎముకల పేర్లు గుర్తుండాలి. అది కూడా మన భారతీయ భాషలో కాదు, గ్రీక్ భాషలో, లాటిన్ భాషలో మెడిసిన్ టెర్మినాలజీ ఉంటుంది. మరి నేర్చుకుంటున్నారు కదా మనుషులు. నేర్చుకునేటప్పుడు వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది అని మాత్రం అనుకోకండి, చాలా విసుగ్గా ఉంటుంది. కానీ రాబోయేటటువంటి మంచి రోజులకి ఊహించుకుని ఈ కష్టాన్ని వాళ్ళు భరిస్తారు. ఇంకేత నిన్న 5వ శ్లోకానికి వచ్చాం మనం. నిత్యం మమ కథ యత్ర తత్ర తిష్టంతి వైష్ణవ కలిబాహ్య నరాస్తే వై ఏ అర్చయంతి సదా మమ. కలికాలము అంటే నిన్న నేను చెప్పాను, లిమిటేషన్. లిమిటేషన్ అంటే ఏంటి? వెలితి. పెద్ద వెలితి, పెద్ద అడ్డంకు మన జీవితాల్లో ఏముంది అంటే మనకి మృత్యువు ఉన్నది అనేటటువంటి అపోహ. మనం ఎవరము? సావము. కేవలము శరీరాలను మార్చుకుంటాము. శరీరాలను మార్చుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాశీ నుంచి నా పిహెచ్డి సబ్మిట్ చేసి నేను అనంతపూర్కి వచ్చాను. 3 రోజులు ఆ రోజు ట్రైన్లో ప్రయాణం, ఇప్పటిలాగా 24 గంటల్లో కాదు, 3.5 రోజులు పట్టేది. 1975లో కాశీ నుంచి అనంతపూర్ రావాలంటే 3 ట్రైన్లు మారాల్సి వచ్చేది. ఒక్కసారి 12 గంటలు స్టేషన్లో రైళ్ల కోసము ఇటాల్సీలో అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చేది. సరే అనంతపూర్ చేరుకున్నా నేను. మాసిపోయినటువంటి బట్టలను అన్నింటినీ తీసేశాను. 3 రోజులు బట్టి స్నానం లేదు రైల్వే ప్రయాణంలో. బాగా మట్టి కొట్టుకుపోయి ఉంది కనుక బాగా స్నానం చేశాను నేను. స్నానం చేసిన తర్వాత నేను బయటకు వచ్చి కూర్చున్నాను. మా చెల్లెలు చెప్పింది, అన్న నీ బట్టలు మురికి మాసిపోయిన బట్టలు సాకలాడికి వేసేసాను అంటే చాలా మంచిదమ్మా అని చెప్పాను. చాలా ఆనందంగా భోజనం చేశాను. సాయంత్రం అయింది, 9:30 ఇప్పుడు అనంతపూర్ చేరాను. స్నానం అది అంతా చేసి పడుకుని నిద్రలేసేసరికి సాయంత్రం 5:30 ఎంతో అయింది. మా ఇంట్లో వాళ్ళు మరి ఏం చేద్దాం మరి ఇప్పుడు అంటే సరే సినిమాకి పోదాం అన్నారు. సినిమాకి పోదాం అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది నా జేబులో డబ్బు ఉంది, ఆ డబ్బుతో పాటు చాకలాడిగా ఇచ్చారు. నేను ముందు అదంతా నేను మర్చిపోయి సరే పదన్నా నా జేబులో డబ్బు ఉంటుంది అనుకుని. అలాంటి ప్రమాదాలు మనం ప్రతి జన్మలోనూ చేస్తాం. ఇదివరకు జన్మలో సంపాదించినటువంటి సంపాదన అంతా మర్చిపోయి మళ్లీ ఈ జన్మలో మళ్లీ అడుక్కు తింటూ ఉంటాం. దాని తప్పు మంది కాదు, మన మతి మరుపుది. నేనేగా చెప్పాను చాకలాడికి వేసేయని, మరి తప్పు నాది. డబ్బు అందులో పెట్టి చాకలాడికి బట్టలు వేసేసుకుని మర్చిపోయినట్టే ప్రతిసారి మనం జన్మ ఎత్తుతున్నా కూడా మళ్ళా పిచ్చి వాళ్లలాగా ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. మళ్లీ ఆ భార్యే, మళ్ళా ఆ పిల్లలే, మళ్ళా ఆ గందరగోళమే. ఇది అయిపోయాక ఆలోచిస్తానండి మీరు, అంటే గురువును ఉద్ధరిస్తాం అనమాట మనం. మీరు ముసలాళ్ళయ్యాక, పళ్ళు ఊడిపోయాక, మీ పిల్లలు మిమ్మల్ని ఇంటిలోంచి గెంటి వేశాక, ఈ ముసలాళ్ళు మాకు వద్దు అనుకున్నాక మాత్రమే మీకు భగవంతుడు గుర్తొస్తాడు. రానివ్వండి, అప్పుడు గుర్తు రావటం కూడా తప్పు కాదు. కానీ ఇలాగే ఎన్ని జన్మల బట్టి జరుగుతోందో అన్నది కాస్త మీరు ఆలోచించుకుని ఈ అవధి దాటాలి. మీరు బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వెత్త పరంతప అని ఆ శ్లోకం అయితే చదువుతాను తప్ప అందులో ఉన్నటువంటి భాగవత రహస్యం ఇంత కూడా బుర్రలోకి తీరటం లేదు. నాయన, నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మలు ఎత్తాము. అక్కడ ఆ మాట కూడా మీకు అర్థం కావటం లే. కలిసి నేను శ్రీకృష్ణుని అయిపోయాను, నువ్వు ఇంకా బడుద్ధాయిలాగా అర్జునులాగే జీవించి ఏడుస్తున్నావు అని తిట్టాడు. అదే తిట్టు శిరదీసాయి కూడా తిట్టాడు. తిట్టడమే కాదు, చాలా అద్భుతంగా ప్రమాణం ఇచ్చి చెప్పి మరీ చెప్పాడు. నువ్వు బల్లిలాగా పుడతావు నాయన, మేకలాగా పుట్టవచ్చు నాయన, కప్పలాగా పుట్టవచ్చు, పాములాగా పుట్టవచ్చు, లేకపోతే పులిలాగా పుట్టవచ్చు. ఇంతకంటే అధో జన్మ నీకు రావచ్చు. ఇంచేత ఆ మేకలు ఆ కుక్కలు అన్ని కూడా ఒకనప్పుడు శిరిడీ సాయితో ఉన్నవే అని అర్థం అవుతోందా లేదా మీకు ఆయన చరిత్ర జరుగుతున్నప్పుడు? మరి ద్వాపర యుగంలో అర్జునుడు శ్రీకృష్ణుడికి ఏమైందో మనకిందుకు? ఈ జన్మలోనే చాలా స్పష్టంగా తెలుస్తోంది. కేవలము మీరు గురువు దగ్గర ఉన్నంత వల్ల, కేవలము రెండు మూడు మంత్రాలు ఉచ్చారణ చేయటం వల్ల మీరు భక్తులు అయిపోరు. మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా లభించదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అది చెప్తున్నటువంటి మాటలు. 70 ఏళ్ల బట్టి నువ్వు నేను కలిసే జీవిస్తున్నావు అన్నాడు శ్యామతో. శ్యామ ఎవరో తెలుసా? సిద్ధిసాయి యొక్క అనుంగు సహచరుడు. సిద్ధిసాయితో ఏదైనా పని చేయించుకోవాల్సి వస్తే శ్యామ దగ్గరికి వెళ్లేవాడు ముందు మనుషులు. సరే ఆయన పని చేసేవాడు. శ్యామ కూడా, ఓ నేను చాలా గొప్పవాడిని కాబోలు, సిద్ధిసాయి నేను చెప్పిన మాట వింటున్నాడు. ఏం చేశాడు ఆయన? సిద్ధిసాయి యొక్క ఎన్నిసార్లు నిరూపణ కావాలో, మనుషులు ఎంతో మూర్ఖులు. ఏం చేశాడు? 2 రూపాయలు నొక్కేశాడు. పాపం ఎక్కడో నొక్కలేదు, ఆ ద్వారకా బాయిలోనే పెట్టాడు. పోనీ తన జేబులో పెట్టుకోవటం, మనం అయితే మన జేబులో పెట్టి ఖర్చు పెట్టేసి గురువు గారికి తెలిసిందో లేదో అని. పాపం ఆయన అలాంటి వాడు కాదు శ్యామ, పాపం మంచివాడే. సరే ఆయన మర్చిపోయాడు. సిద్ధిసాయి దాన్ని మాట్లాడలేదు. పోన్నెల 2 నెలలు పోయిన తర్వాత చాలా ఆనందంగా మొహం పెట్టుకుని శ్యామ సాయి దగ్గరికి వచ్చాడు. ఏమైందిట? దొంగలు పడ్డారు ఆయన ఇంట్లో. పోతే ఎంత పోయింది? 200 రూపాయలు పోయా దేవా. దేవా అని పిలిచేవాడు సిద్ధి సాయి. ఆయన దేవా 200 రూపాయలు పోయింది అన్నాడు. మొన్న 2 రూపాయలు పోతే ఏం కాలేదా అన్నాడు. అప్పుడు కానీ వాడికి అర్థం కాలే. కానీ ఆ 2 రూపాయలు పోయాయి సాయివి. పోయాయా? పోలేదు పాపం, భూగర్భంలో ఉన్నాయి. కానీ ఆయన చేతికి రానివ్వలే, అడ్డు తగిలేడు. దానికి ఈయనకి ఎంత పోయింది? 200 రూపాయలు పోయింది. అంతేకాదు, ఈ జన్మలో బాంబేలో ఒక స్మగ్లర్ గా జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. ఇచ్చత అంత దగ్గరగా సిద్ధిసాయి దగ్గర మేము జీవించాం కనుక నేనేదో చాలా గొప్పవాణ్ణి అయిపోతానని మాత్రం అనుకోవద్దు. చాలా జాగ్రత్తగా, చాలా ఏమరపాటుతో మీరు జీవించగలిగితేనే ఈ ఆధ్యాత్మిక విద్య మీకు వంటబడుతుంది. కనుక ఇంత సీరియస్ గా చెప్తున్నాను నేను. ఇచ్చంటే ఎంత చిన్న తప్పు మీరు చేస్తే షేపులు మారిపోతాయి ఆధ్యాత్మిక జగత్తులో. కత్తి మీద సాము అంటేనే అర్థం అది కదా, కాస్త కాళ్ళు అటు ఇటు అవుతే తిరిగిపోతుంది. ఆధ్యాత్మిక విద్య కత్తి మీద సాము వంటిది అని తెలుసు కూడా మీరు ఎంత నిశ్చింతంగా ఆనందంగా జీవించగలుగుతున్నారు అంటే ఆధ్యాత్మిక విద్య అయినా మేడ్ ఈజీ అయిపోయి ఉండాలి, లేకపోతే మీరైనా పరమ మూర్ఖులు అయి ఉండాలి మేము భక్తులము అనుకోవటానికి. మీరు కారు ఇంకా అవ్వలేదు మీరు. ఇంచేత కలి ప్రభావము అది. మనము ఆ స్థాయిలో లేకపోయినా కూడా మనము ఆ స్థాయిలో ఉందాము అనుకునేటటువంటి భ్రాంతి, ఆ భ్రాంతి ఈ భాగవతం చదివిన వాళ్ళకు ఉండదు. అసలు మొదలెడుతూనే ఇన్ని తిట్లతో మొదలవుతే అసలు లోపలికి వెళ్ళాక ఎన్ని తిట్లు వస్తాయో మీరు ఊహించుకోవచ్చు. అంచేత బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతప. నాకు నీకు కలిసి అనేక జన్మలెత్తినా కూడా నాకు అవన్నీ తెలుసు, నీకు అవి తెలియదు. దాని తర్వాత ఏం చెప్తాడు? అజోపిస్సన్ అవ్యయాత్మ భూతానామీశరోపిసన్ ప్రకృతిం స్వామరిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. మీరు కూడా స్త్రీ పురుషులైనా మీకు ఏ వయస్సులో ఉన్నా కూడా ఈ భాగవతం అయిపోయే లోపల, సాధారణంగా ఈ భాగవతము వారం రోజుల్లో అయిపోవాలి, కానీ ఇది వారం రోజుల్లో వినటానికి తగిన మానసిక స్థాయి ఇంకా మనకి లేదు. రిపీట్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే ఎప్పటికో ఒక వారంలో మనం పూర్తి చేయగలం. ఇప్పుడు మనం వారానికి ఒక పేజీ భాగవతం చదువుకున్నా గొప్పవాళ్ళమే. కానీ విషయాన్ని అర్థం చేసుకుందాం. భాగవతము అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులుగా మారుదాం మనం. ఏం చెప్పగలగాలి మీరు? శ్రీకృష్ణుడిలాగే అజోపిసన్ పుట్టుక లేనివాణ్ణైనా. సాయి చరిత్రలో దీనికి అద్భుతమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అందుకని సాయి చరిత్ర ఖచ్చితంగా మీరు చదవండి అని నేను చెప్తాను. మీకు అర్థమవుతుంది అసలు నిజమైన భాగవతము ఎలా ఉంటుందో. దాని తర్వాత ప్రతి గురువు యొక్క జీవితము అలాగే ఉంటుందని మీకు అర్థమవుతుంది. అది అర్థమైన తర్వాత అంచేత సాయి ఏమంటాడు, నా అమ్మని చూసి నేను ఆశ్చర్యపోయాను, నాకు కొడుకు పుట్టాను అని ఈ మూర్ఖురాలు ఆనందిస్తోంది, అసలు నేను పుట్టిందెప్పుడు, ఈవిడ నన్ను కన్నదెప్పుడు అంటాడు కదా. నీ వయస్సు ఎంత అని అడుగుతాడు కోర్టు వాడు. అంటే ఎన్ని రోజులని చెప్తాడు, ఎన్నో లక్షల సంవత్సరాలని చెప్తాడు. ఇంకోటేం చెప్తాడు, ఈ వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధము చెప్పడు. అజోపిసన్, మీరు కూడా అలాగే ఎన్ని వేల వేల జన్మలు బట్టి సంవత్సరాల బట్టి జీవిస్తూనే ఉన్నారు, పుడుతూనే ఉన్నారు, చస్తూనే ఉన్నారు. బహువుని వ్యతీతాన్ని జన్మ అని తవచార్జున, కానీ మనకు అవేవి గుర్తులేవు. అజోపిసన్ అవ్యయాత్మ, నాశనము కూడా లేదు. భూతానాం ఈశ్వరోపిసన్, పంచభూతములకి కూడా ఈశ్వరత్వము ఉన్నటువంటి ఆత్మలు మనమందరము కూడా అయినప్పటికీ, సాయి ఒక్కడే కాదు, శ్రీకృష్ణుడు ఒక్కడే కాదు, శ్రీరామ శర్మ ఆచార్య ఒక్కడే కాదు, ఎంతమంది మహానుభావుల గురించి మీరు చెప్పుకున్నా వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే పంచమహాభూతాలకి స్వామిత్వము పొంది ఉన్నారో మనము కూడా అలాంటి స్వామిత్వమే పొంది ఉన్నాము. అజోపిసన్ నవ్యయాత్మ భూతానా ఈశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ, ప్రకృతి నీ అధీనంలో ఉన్నప్పటికీ కూడా సంభవామి ఆత్మ మాయయ. ఆ ఆత్మ యొక్క మాయలాగా ముసలవాణం అయిపోయాం, నేను లెక్చరర్ని, నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని, నేను ఫలానా వాళ్ళ అమ్మాయిని, నేను ఫలానా వాళ్ళ భార్యని, నా పిల్లలకి ఇది లేదు, నా భర్తకి అది లేదు, రకరకాలైనటువంటి లిమిటేషన్స్ కలి ప్రభావానికి మీరు లోనై ఉన్నారు. కానీ భాగవతాన్ని చదివినటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కలి ప్రభావానికి లోను అవరు. ఆరో శ్లోకం, వైష్ణవానాంత శాస్త్రాణి ఏ అర్చయంతి గృహే నరాః సర్వ పాప వినిర్ముక్తా భవంతి సురవందితాః. ఏ వ్యక్తులు తమ ఇళ్లల్లో ఈ భాగవతాన్ని పూజిస్తారో వారు అన్ని పాపముల నుంచి ముక్తులై దేవతల ద్వారా వందితులవుతారు. గురువుల యొక్క జీవిత చరిత్ర మీరు చదువుకున్నప్పుడు దేవతల్ని వారు శాసిస్తారు అని మీకు అర్థమవుతుంది. వెంకయ్య స్వామి ఏం చేసేవాడు నెల్లూరుకు వచ్చినప్పుడు? అక్కడ నెల్లూరులోకి ప్రవేశించగానే నాకు ఒక గుడి చూపించేవారు. ఏంట ఏంట గుడి? తెలంగాణ ఆయన పట్టుకుని చలమడ తిట్టేవాడు ఆయన. నువ్వు ఈ పని చేయవా, నువ్వు ఆ పని చేయవా, అసలు నువ్వు ఏంటి, నువ్వు వేషాలు వేస్తున్నావని నీకు దమ్ముండాలా తిట్టడానికి? నువ్వు తిట్టినా ఆయన వినిపించుకుంటాడా? అంతే కదా. వెంకటేశ్వర స్వామిని ఏమనేవాడు ఆయన? అన్నా అని పిలిచేవాడు. శుద్ధి సాయిని కూడా అన్నా అని పిలిచేవాడు. మరి అదే మ్యాజిక్. మీరు తర్వాత తర్వాత నీకు అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామిని అన్నా అని పిలిచేవాడు ఎవరు? వెంకటేశ్వామి. శుద్ధి సాయిని కూడా అంటే దేవతలతో సంబంధం పెట్టుకోవటమే కాకుండా వాళ్ళని తిట్టి పని చేయగలిగేటువంటి స్థాయిలో ఉన్నాం మనుషులం. ఇప్పుడు మనం దేవతలను అడుక్కుంటున్నాం. అడుక్కునేవాడికి ఎప్పుడు కూడా శాసించే హక్కు లేదు. బిచ్చ వేస్తే వేస్తాడు, లేకపోతే నువ్వు అడుక్కుంటున్నావు అంటే దేవతల్ని శాసించగలిగేటటువంటి డబ్బు లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తాడు, సర్వపాప వినిర్ముక్త భవంతి సురవందిత. వాళ్ళ పాపములు పోవటమే కాకుండా ఎవరైతే ఈ భాగవత శాస్త్రాన్ని చదువుకుంటారో వాళ్ళు దేవతల ద్వారా కూడా పూజింపబడతారు. పూర్వకాలంలో అర్జునుడు వాళ్ళు, దశరథుడు వాళ్ళు కూడా దానవులకు విరుద్ధంగా, రాక్షసులకు విరుద్ధంగా దేవతలతో కలిసి యుద్ధం చేసేవారు సమాన స్థాయిలో. ఇంతే తప్ప దేవతల్ని అడుక్కునేటటువంటి స్థితి భారతదేశంలో మరి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ వచ్చేసింది. మరి దాన్ని పోగొట్టాలి అంటే ఈ భాగవత చదువుకోవటమే. భాగవతం చదవకుండా దేవతల్ని శాసించేటటువంటి మానసిక స్థితి మీకు రాదు. యో అర్చయంతి గృహే నిత్యం శాస్త్రం భాగవతం కలం ఆస్ఫోటయంతి వల్గంతి తేషాం ప్రీతో భవామ్యం. ఎవరైతే ఈ భాగవతాన్ని చదువుకుంటారో,
ఏ పేషాం ప్రీతో భవామ్యహం, వాళ్ళు ఈ కలికాలంలో కూడా తమకి విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితులను సవాల్ చేసి ఎదిరించి నిలుస్తారు. మామూలుగా కూడా కాదు, నువ్వు నన్ను ఏం చేయగలవు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నన్ను కంట్రోల్ చేయలేవు. ఎవరు కంట్రోల్ చేయలేరు? కలి. కలి అంటే మీరు ఏర్పరచుకున్నటువంటి లిమిటేషన్స్. నాకు తిండి లేదు, నాకు డబ్బు లేదు, నాకు నెలకి ఇన్ని వందలే వస్తాయి, నేనేంటి నా కర్మ, నేను ఒంగోలులోనే ఉండాలి, అందరూ ఫారెన్ ఎడుకుతున్నారు, లేకపోతే ఫారెన్ లో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మాస్టర్ నేను ఎప్పుడు ఇండియా వచ్చిస్తాను అని. వచ్చాక మళ్ళా ఎప్పుడు ఫారెన్ పోతాను అని అడుగుతాను ఆయన అంట. నేను ఇంచేత ఈ వేషాలు వేయటమే తప్ప అసలైనటువంటి జీవిత రహస్యాన్ని తెలుసుకునేటటువంటి కోరిక ఎవరికీ లేదు. ఆ కోరిక లేకపోవటమే కలికాలం. కానీ అసలు అలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాంటి కోరికలు కోరవచ్చు, మనము మృత్యువుని దాటవచ్చు అని చెప్పేటటువంటి ఏకైక శాస్త్రము భాగవతము. యో అర్చయంతి గృహే నిత్యం శాస్త్రం భాగవతం కలో ఆస్ఫోటయంతి వల్గంతి తేషాం ప్రీతో భవామ్యహం. యావత్ దినాని హే పుత్ర శాస్త్రం భాగవతం గృహే తావత్ పిబంతి పితర క్షీరం సర్పిర్ మధుదకం. అసలు ఈ 8వ శ్లోకం మనకి అనవసరం, మనకి ఇష్టం కూడా లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే, చెప్తున్నాడు బ్రహ్మకి శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నాడు అంటే, ఎన్ని రోజుల పాటు ఎవరైతే తన ఇంట్లో ఈ భాగవత శాస్త్రాన్ని పెట్టుకుంటాడో, పెట్టుకుంటాడో అంటే అర్థం ఏంటి, చదువుతాడనా, ఏం చేయాలి? పెట్టుకుంటే చాలు పుస్తకం. మార్చి ఫిబ్రవరి నెలల్లో, ఇప్పుడు నాకు ఆ భయం లేదు, కానీ నేను కాలేజీలో లెక్చరర్ గా ఉన్నప్పుడు నాకు చాలా భయం ఎవరింటికైనా వెళ్ళాలంటే. ఎందుకు భయం అంటే నాకు డస్ట్ అలర్జీ ఉంది. డస్ట్ అలర్జీ అంటే ఏంటో తెలుసా మీకు? డస్ట్ అలర్జీ అంటే ధూళి పడదు నాకు, కాస్త గట్టిగా కొడితే తుమ్ములు జలుబు అది వచ్చేస్తుంది. ఇంతకీ కారణం ఏంటి అంటే, ఫిబ్రవరిలో ఎవరింటికి వెళ్ళిందయే, వాళ్ల పిల్లలు కాదు, వాళ్ల పిల్లల తల్లిదండ్రులు వాళ్ల పిల్లల పుస్తకాలు తీస్తారు, కెమిస్ట్రీ పుస్తకాలు. అసలు పిల్లలు అసలు నా దగ్గరికే రారు. ఆ పుస్తకం తీసేసరికి జూలై నుంచి ఆ పుస్తకం కొనిపెట్టి ఉన్నా కూడా ఎవడు చదవడుగా, మట్టి కొట్టుకుపోయి ఉంటాయి అవి. అది తీసి, మాస్టర్ మీరు ఇంపార్టెంట్ టిక్ పెడితే మేము మా పిల్లల చేత చదివించుకుంటాము అని ఇలా అనేవారు ఆ పుస్తకాన్ని, దుమ్ము దొలపటం అనమాట. అలాగా మీరు ఈ పుస్తకాన్ని చదవకపోయినా, దాని మీద ఎంత ధూళి దుమ్ము పేరుకుపోయినా, మీ ఇంట్లో ఆ పుస్తకం ఉంటే చాలు. శ్రీకృష్ణుడు బ్రహ్మకి చెప్తున్నాడు, మామూలు వ్యక్తులు ఇది చెప్పటం లేదు, వాళ్ళ వాక్కులు ఎంత శక్తివంతం అంటే అసలు వాళ్ళు అబద్ధం చెప్పరు. ఒకవేళ బై ఛాన్స్ వాళ్ళు ఏదైనా తెలియక అనేస్తే అది జరిగిపోతుంది. అలాంటి వాళ్ళు ఈ మాటలు చెప్తూ ఉంటే మనం ఎంత హాయిగా జీవిస్తున్నామో ఆలోచించుకోండి. ఏమని చెప్తున్నాడు, యావత్ దినాని హే పుత్ర శాస్త్రం భాగవతం గృహే, ఎన్ని రోజుల పాటు ఈ భాగవత పుస్తకము ఇంట్లో ఉంటుందో తావత్ పిబంతి పితర క్షీరం సర్పిర్ మధుదకం. ఇంచేత ఇలాంటి పుస్తకాలు ఉంటే, ఇలాంటి పుస్తకాలు నేను చాలా సార్లు కాశీలో అక్కడ ఏంటి తూకానికి కొంటారే అక్కడ కొన్నాను. ఇలాంటి పుస్తకాలు అన్ని కూడా వాళ్ళ దగ్గర న్యూస్ పేపర్లు అవి కొనుక్కోవటానికి ఎవరైనా వస్తే చాలా బరువుగా ఉంది ఇది పుస్తకం ఏదో, కొంచెం డబ్బు ఎక్కువ వస్తుందని చెప్పి ఎవరో అమ్మేసి ఉంటారు. అంటే ఆ పుస్తకం ఏంటో, ఆ పుస్తకం యొక్క విలువ ఏంటో ఏంటో కూడా తెలియదు, అసలు ఆ పుస్తకం ఉందని కూడా తెలియదు వాళ్ళకి. కానీ అది ఆ పుస్తకం వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు కూడా వాళ్ల పితరులు ఏం చేస్తారట, పాలు నెయ్యి తేనె తియ్యటి నీరు తాగుతారు. అసలు పితరులు ఉన్నారని తెలిస్తేగా వాళ్లకు కావలసినటువంటి ఏదైనా మనం ఈనాడు చేస్తున్నామని నేను అనుకోవటం లేదు. హైదరాబాద్ లో చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఒకటి నా దృశ్యానికి వచ్చింది, ఎంత పులకించిపోయానో నేను. ఏంటంటే అక్కడ వాళ్ళ ఎవరికో ఫోన్ చేస్తారట, వాళ్ళకి ఫోన్ చేసి ఏం చెప్తారట, ఇవాళ మా నాన్నగారు ఆర్థిక ఉంది అని చెప్తారట. వాళ్ళు పేర్లు అడుగుతారు, మీ తాతగారి పేరేంటి, మీ ముత్తాత పేరేంటి, వాళ్ళ నక్షత్రం ఏంటి అని. ఇవేమీ వాళ్ళకి తెలియదు, ఏమీ చెప్పలేరు. ఏం పర్వాలేదండి, అయినా వాళ్ళ పేరు మీద మేము ఏం చేస్తారట, మేము ఆర్థికం పెట్టేస్తాం. ఆ టైంకి మీరు వచ్చి భోంచేసి వెళ్ళండి చాలు,
మీరు ఏం చెయ్యొద్దు, కనీసము మీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి భోంచేసి వెళ్ళండి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చాలా మంది పిల్లవాళ్ళు ఆ భోజనం ఏం చేయలేము కనుక రాము అంటారట. మా వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ చూడండి మాస్టారు, అసలు ఆ వంట వాళ్ళు తినలేరుట. కరెక్టే కదా, ఓ పని చేయించు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఏదైనా చేయించగలవా మనం. అంతేత పితరులు ఉంటే అంత పోతే అంట, అసలు ఉన్నారో లేదో తెలియనటువంటి దద్దమలం అయినటువంటి మనకి వాళ్ళు పాలు తాగితే ఎంత, నెయ్యి తాగితే ఎంత, తేనె తాగితే ఎంత. కానీ శ్రీకృష్ణుడు పరమ మూర్ఖుడు కనుక అది కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు, యావత్ దినాని హే పుత్ర శాస్త్రం భాగవతం గృహే తావత్ పిబంతి పితర క్షీరం సర్పీర్ మధుదకం. ఎంత పవర్ఫుల్ ఇది, మరి అంత పవర్ఫుల్ అయింది మాకు ఎందుకు ఉపయోగపడటం లేదు మాస్టర్ అని ఒకడు అత్యద్భుతమైన ప్రశ్న వేశాడు. నా తల గిర్రం పెరిగిపోయింది, ఎలా జవాబు ఇవ్వాలో తెలియలేదు నాకు. మరి ఇంత గొప్పదంటున్నాడు కదా, ఎంత గొప్పదన్నాడు, నీకు తెలియకపోవచ్చు ఈ పుస్తకం మీ ఇంట్లో ఉందని. కానీ ఈ పుస్తకం మీ ఇంట్లో ఉన్నంత వరకు గ్యారంటీ ఏంటి అంటే, మీకు తెలిసినా తెలియకపోయినా మీ యొక్క పెద్దలు ఏం తాగుతారు ప్రతిరోజు, పాలు. మిమ్మల్ని డాక్టర్ పాపం తినొద్దన్నాడు, కర్మ మీరేం చేస్తారు నేనేం చేయలేను, డాక్టర్ మన వద్దంటే అడగ నేను తినద్దు హార్ట్ ట్రబుల్. సరే అసలు పాలే తాగొద్దని ఇప్పుడు చెప్తున్నారు సైంటిస్టులు, పాలు మూడేళ్ల తర్వాత శరీరము ఒప్పుకోదు. శరీరము పాలు ఆరాయించుకునేటటువంటి ఎంజైమ్స్ మూడేళ్ల వయస్సు వరకే తయారు చేస్తుంది, దాని తర్వాత మీ శరీరంలో పాలు ఆరాయించుకునేటటువంటి ఎంజైమ్స్ ఉండవు. అంచేత ఆరోగ్య శాస్త్రరీత్యా ఇప్పుడు పాలు తాగవద్దు అని అందరూ చెప్తున్నారు. కానీ పితరులకు అలా చెప్పేటటువంటి సైంటిస్టులు లేరు కదా, అంచేత వాళ్ళు ప్రతిరోజు ఏం తాగుతారు పాలు. పిబంతి పితర క్షీరం సర్పి పాలు నెయ్య మధు ఉదకం. ఉదకం అంటే తీపి నీరు, ఈ వెల్ వాటర్ కాదు. మంచినీరు ఉంది, చాలా తీయటి నీరు పడింది బావిలో అని ఆనందిస్తాం ఎప్పుడో, అలాంటి నీరు వాళ్ళు రెగ్యులర్ గా తాగుతారు. యచ్చంతి వైష్ణవే భక్త్యా శాస్త్రం భాగవతం హియే కల్పకోటి సహస్రాణి మమ లోకే వసంతితే. కానీ ఎవరైతే ఈ భాగవత శాస్త్రాన్ని సమర్పణ చేస్తారో వారు 1000 కోట్ల కల్పాంతముల వరకు నాతో పాటే నివసిస్తారు. 1000 కోట్ల కల్పాంతము. కల్పాంతం అంటే భారతీయులు ఎవరికైనా తెలుసా అని, ఒక కల్పము అంటే ఎంత పాపం కృష్ణుడు కర్మ. మీరు ఆలోచించుకోండి నేను ఎందుకు ఇలా చెప్తున్నాను, మామూలు మామూలు లెక్కలు మనకి రావు. ఏ స్థితికి ఎదిగారో తెలుసా, నాతో చెప్పేటటువంటి కొంతమంది మూఢులు, భారతీయులకి లెక్క పెట్టడం రాదు కనుక 1000 అంటేనే చాలా పెద్ద సంఖ్య వాళ్ళకి. అంచేత ఎక్కడెక్కడ సహస్రము అనేటటువంటి పేరు వచ్చిందో అక్కడక్కడ ఏమని అర్థం చేసుకోవాలట, 1000 అని కాదు అనంతము అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు లెక్క పెట్టడం ఎంతో, 1000 చాలా ఎక్కువ వాళ్ళకి. కానీ ఇక్కడ కల్పము అంటున్నాడు. కల్పము అంటే ఇప్పుడు మనం ఉండేది శ్వేతవరాహ కల్పంలో. కల్పము అంటే అర్థము కలియుగము, దానిపైన ద్వాపర, దానిపైన త్రేత, దానిపైన సత్యయుగం. ఇది ఒకదానికంటే ఒకటి 1 రెట్లు ఎక్కువ, అంటే ద్వాపర కలియుగం కంటే 2 రెట్లు ఎక్కువ. కలియుగం అంటే తెలుసా ఎన్ని లక్షల సంవత్సరాలు, 432,000 సంవత్సరాలని కలియుగం అంటాం. దానికి రెట్టింపు ద్వాపర యుగం, దానికి 3 రెట్లు త్రేతాయుగం, దానికి 4 రెట్లు. ఇలాంటి 71 జరిగితే ఒక మహాయుగం అంటాం.